జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు కృపతో అనుగ్రహం చేసినటువంటి చిన్న గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. దానిలో 5వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కృష్ణార్జున సంవాదం అనే ఈ గ్రంథం భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి, ప్రతి పదానికి అమోఘమైనటువంటి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాన్ని, సంపూర్ణమైనటువంటి అవగాహన గావిస్తూ స్వామివారు ప్రశ్నోత్తరాలుగా అందించారు. యథావకాశంగా మనం ప్రతిరోజు అవకాశాన్ని అనుసరించి దీన్ని సాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2190 ప్రశ్నలు పూర్తయ్యాయి అనుకున్నాం. ఈవేళ 120వ భాగం ప్రారంభం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ రామానుజదాస, దాసుణ్ణి అనుగ్రహించండి స్వామి. వచ్చావానైనా రా, కూర్చో. మనం గతంలో కర్మల గురించి, ఏ రకమైనటువంటి ఆలోచనతో ఎలా కర్మలు ఎవరెవరు చేసి కర్మ ఫలాన్ని అందకుండా అంటకుండా ఉంటారో విషయం చెప్పుకున్నాం, అవునా? అడిగాను. మరి పెద్దలందరూ అలాగనే ఆచరిస్తారంటారా? మరి ఆ విషయమే ఇప్పుడు మనకి 11వ శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 10 శ్లోకాల్లో కొంతవరకు అర్థమైంది కదా, ఇప్పుడే 11వ శ్లోకం చెప్తానే. అడియన్. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. మరొకమారు శ్లోకం చదువుతాను. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అన్వయం కూడా గమనించాలి. మరి యోగిన ఆత్మశుద్ధయే, సంఘం త్యక్త్వా కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి కర్మ కుర్వంతి. ఎంత సులభంగా రాస్తారో శ్లోకాలు వ్యాసమహర్షుల వారు. ఆత్మశుద్ధి కొరకం యోగులు కర్మల సంఘాన్ని దానివంటి బంధం అన్నమాట విడిచిపెట్టి ఇటు శరీరంచే, మనస్సు చేత, బుద్ధి చేత, ఇంద్రియాల చేత కర్మలు ఆచరిస్తూ ఉంటారు అని శ్లోకానికి తాత్పర్యం. అడియేన్. ఆత్మకి శుద్ధి ఏమిటండి? ఆత్మ ఎప్పుడు శుద్ధిగానే ఉంటుంది కదా. నిజమే, ఆత్మ స్వతహా శుద్ధమైనదే అయినా అనాది కాలం నుండి ఆత్మతత్వము ఎరుగకుండా చేసిన కర్మనే ఒక దోషంగా అనుకోవచ్చు. అందువల్లే ఈ ప్రకృతి సంబంధం బలపడిపోతూ ఉంటుంది. అంటే స్వామి, కర్మ చేయడం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ప్రవర్తించడమే కదా. మరి దీనిలో విశేషమేముంది? దీనికి ఈ శ్లోకం ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ చెప్పాలా? అయితే నిజమైన కర్మయోగుల భావన ఎలా ఉంటుందో చెప్తున్నారు. మరి ఈ శ్లోకంలో వారి కర్మలందు వారికి సంఘం ఉండదు. అంటే ఆ పని తాము చేస్తున్నాను అనే కర్తృత్వ భావన కానీ, ఆ పని తనది అనే మమత బుద్ధి కానీ, ఫలమందు ఆశ కానీ, ఈ 3 రకాల గుణాలు ఉండవు. అది ఎలా సాధ్యం స్వామి? ఎలా సాధ్యం అడిగితే, ఇప్పుడు కర్మ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇదిగో ఇది శరీరం చేస్తున్న కర్మ, ఇదిగో ఇది మనస్సు చేస్తోంది, ఇదిగో ఇది బుద్ధి చేయిస్తోంది, ఇవి ఇంద్రియాల పని అంటూ అనుసంధానం చేసుకుంటారు. కానీ ఏ కర్మని కూడా తనది అని అనుకోరు. అది ఎలా కుదురుతుంది స్వామి? కుదిరే పనేనా అసలు? కుదుర్చుకోవాలి. నీళ్ల గ్లాసుకి చేయి తగిలి నీళ్లు ఒలికిపోయినాయి అనుకో, పళ్ళం ఎటుంటాడు ప్రవహిస్తాయవి. నీ ప్రయత్నంతో సంబంధం లేదు. అప్పుడు నీ భావన ఈ నీళ్లు ఇటువైపు ప్రవహిస్తున్నాయంటే నా వల్లనే అని అనుకుంటావా? ఉండదు కదా, మరి అటువైపు పళ్ళం కనుక అలా పెడుతున్నాయి అనే తెలుసుకుంటావు. అలాగే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు కూడా వాటి వాటి స్వభావాన్ని అనుసరించి అవి ప్రవర్తిస్తాయి. కానీ ఇందులో నాదేముంది, నాకేముంది అని అనుకుంటారు. ఇది నిజమైన కర్మయోగుల విషయం చెప్పాను. అడియన్, మరి కేవలై ఇంద్రియేరపి అని కూడా ప్రత్యేకించి శ్లోకంలో ఉంది ఏమిటి? కేవల శబ్దం ఎందుకంటే శరీరము, మనస్సు, బుద్ధులకి కూడా వాడుకోవచ్చు, తప్పు లేదు. అయినా ఇంద్రియ ప్రాధాన్యాన్ని అనుసరించి ఇంద్రియములందు కర్తృత్వ సన్యాసం చెప్పారనుకోవచ్చు ఈ శ్లోకంలో మనం. అడియన్, ఇంకొంచెం చెప్తారా స్వామి దీని గురించి? ఏం లేదు, కర్త తాను కాదు అన్నప్పుడు ఇంకెవరో ఒకరు ఉండాలి కదా, మరి ఆ కర్త ఇంద్రియాలు అనుకోమంటున్నారు ఈ శ్లోకంలో. స్వామి, మరి ఇదివరకు మీరు చెప్పినట్లు కర్మలో మార్పు లేదు అన్నారు. కర్మలో మార్పు లేదు అన్నమాట కర్మయోగానికి కేవలం కర్తృత్వ భావంలోనే ఉంది. అవునా స్వామి? అవును. మరి 12వ శ్లోకం వివరిస్తున్నాను చూడు, నీకు సమాధానం వచ్చేస్తుంది. యుక్తకర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం, అయుక్తకామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తకర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం, అయుక్తకామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అన్వయం, యుక్త కర్మఫలం త్యక్త్వా నైష్ఠికీం శాంతిమాప్నోతి, అయుక్త కామకారేణ ఫలే సక్త నిబధ్యతే. ఆత్మయందు ప్రామాణ్యం కలవారు కర్మఫలాన్ని విడిచిపెట్టి శాశ్వత శాంతిని పొందుతారు. మరి అది లేనివాడు ఫలమందు ఆశతో బద్ధుడిగా నిత్య సంసారిగా ఉంటాడు. మరి కామకారేణ అని ఉంది కదా స్వామి శ్లోకంలో, మామూలుగా అయితే స్వేచ్ఛాచారము అని అర్థం. అలాంటివాడు ఆధ్యాత్మిక రంగంలోకి రావడానికే అర్హుడు కాదు. కనుక ఇక్కడ కామము వలన అని అర్థం చెప్పుకుంటాం. కామము యొక్క ప్రేరణ చేత ఫలమందు ఆశపడి వాడు నిత్య సంసారి అవుతాడు, ఇది అర్థం. అది ఎంత చాలా బాగుంది. తర్వాత స్వామి మరొక శ్లోకం చెప్పండి, చెప్తున్నాను విను. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసీ, నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహి అంటే దానికంటే ముందు అన్వయం చెప్పాలి కదూ. దేహి మనసా సర్వకర్మాణి నవద్వారే పురే సన్యస్య వసీ న కుర్వన్ న కారయన్ ఏవం సుఖ ఆస్తే. బాగుందడి అని కొంచెం తాత్పర్యం కూడా వివరించండి. అంటే దేహం ధరించినటువంటి వాడు తన సమస్త కర్మల్ని 9 ద్వారాలు కలిగిన ఈ దేహమందే వదిలి స్వతంత్రుడై దేనిని చేసేవాడు చేయించేవాడు ఆపకుండా సుఖంగా ఉండును, ఇది దీని అర్థం. అడియన్, శ్లోకంలో దేహము అని వేరుగా చెప్పకుండా నవద్వారపురే అంటూ పెద్ద విశేషణం వేశారు. ఈ 9 ద్వారాలు గల పట్టణం అని ఇక్కడ ఎందుకంటున్నారు స్వామి? ఎందుకంటే ఇక్కడ ఆత్మకి దేహానికి తేడా చూపించే ఒక చిన్న అలంకార ప్రక్రియగా అన్నారు అంతే. ఇంకో ప్రసిద్ధి కూడా ఉంది, 9 ద్వారాలు గల ఈ పురానికి సార్వభౌముడెవరు అంటే పరమాత్మ. మంత్రి ఎవరు అంటే ఆత్మ, పురజనులు ఇంద్రియాలు. ఇది ఒక ఉపమానం చెప్తుంటారు, అది కూడా కారణమే అడిగాను. మొత్తం మీద ఈ శ్లోకంలో ఏం చెప్పదలిచారు స్వామి? ఈ శ్లోకంలో గత శ్లోకంలోలాగా కర్తృత్వాన్ని ఇంద్రియములందు ఉంచినట్లే ఈ శ్లోకంలో కర్తృత్వాన్ని ప్రకృతి యందు, దేహాకారముగా పరిణమించిన ప్రకృతి యందు ఉంచడాన్ని చెప్తున్నారు. అంటే ఆత్మకి లేదా స్వామి? ఈ కర్తృత్వం ఆత్మకి అసలు ఉండదని చెప్పడమేనా ఈ ప్రధానము అన్నమాట? అలా కాదు. ఇంకా మరొక రెండు శ్లోకాలు, అవి కూడా జాగ్రత్తగా నువ్వు విన్నావంటే తెలుస్తుంది. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్య ప్రవర్తతే. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అన్వయం ఏమిటంటే, ప్రభు లోకస్య కర్తృత్వం కర్మాణి కర్మఫల సంయోగం న సృజతి స్వభావస్తు ప్రవర్తతే. ఆత్మ లోకానికి కర్తృత్వాన్ని కానీ కర్మల్ని కానీ కర్మఫల అనుభవాన్ని కానీ కలుగ చెయ్యదు, అది ప్రకృతియే కలగజేస్తుంది. అలాగా స్వామి, మరి ఆత్మ వలన ఏదీ జరగదని స్పష్టం చేస్తున్నారేమిటి? అందుకనే మరి తర్వాత శ్లోకం కూడా, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అనే శ్లోకానికి అన్వయం చెప్పుకుందాం. ముందుగా విభుః కస్యచిత్ పాపం నాదత్తే సుకృతాంచ నాదత్తే ఏవ అజ్ఞానేన జ్ఞానం ఆవృతం తేన జంతవః ముహ్యంతి. ఆత్మ ఎవడి పాపాన్ని పోగొట్టడు, పుణ్యాన్ని తీసేయుడు. జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉండడం వలన ఈ మోహాలన్నీ కలుగుతాయి, ఇది దీని అర్థం. అలాగా స్వామి, విభుహు అని ఆత్మని అన్నారేమిటి? ఉన్నట్టుండి ఇక్కడ విభు పదార్థం వాడారు. పై శ్లోకంలో ప్రభువు అన్నారు, ఇక్కడ అట్లాగనే ఆత్మ విభువు అని అర్థం కాదు. అతడు అణువని ఎన్నో ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. ఏ దేహంలోనైనా ప్రవేశించగలడు కనుక ఫలానా దేహం అనే నియమమే లేదు, కనుక విభువు అన్నారు. హఠాత్తుగా జ్ఞాన ప్రస్తావన తెచ్చారేంటి స్వామి? ఉన్నట్టుండి మరే ఇంతవరకు మూడవ అధ్యాయంలో చెప్పిన ఆ కర్తృత్వానుసంధానాన్ని వివరించారు, ఇక నుండి నాలుగవ అధ్యాయంలో చెప్పిన జ్ఞానస్వరూపాన్ని ఇక్కడ వివరిస్తారు. మరి శ్లోకం చదవమంటావా? అడిగాను అడిగాను. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనాం తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మరొకసారి శ్లోకం. జ్ఞానేన తు తద్జ్ఞానం ఏషాం నాసితమాత్మనాం తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అన్వయం, ఏషాం ఆత్మనాం జ్ఞానేన తత్ అజ్ఞానం నాసితం తేషాం పరం తత్ జ్ఞానం ఆదిత్యవత్ సర్వం ప్రకాశయతి. ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నాశనం చేయబడుతుంది, వారి జ్ఞానము సమస్తమును సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇది అడియన్. ఇక్కడ ఒక విశేషం ఉందనిపిస్తుంది అడియన్. ఆత్మలు అనేకములు అని తేషాం పదంతో మరోమారు చెప్పేశారు కదా స్వామి? అవును, ఇదివరకు నత్వేవాహం శ్లోకంలోనూ బహవోజ్ఞాన తపస అనే శ్లోకంలో లాగానే ఇక్కడ కూడా తేషాం అని అంటూ బహువచనమే చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ శ్లోకం వలన జ్ఞానానికి ఉండే సంకోచ వికాసాలు స్పష్టం చేస్తున్నారు. ఆదిత్యునితో పోలిక వలన ప్రభ ప్రభావాన్ అనే భావాన్ని కలగజేసి జ్ఞానము జ్ఞాత అనే వివరణ కూడా ఇచ్చారు. అడిగాను అడిగాను. అవును స్వామి, నిజమే. ఈ శ్లోకం చాలా విశేషంగానే ఉంది. మరి తర్వాత శ్లోకం స్వామి అని అంటూ 2208వ ప్రశ్న అడగడం జరిగింది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 17వ శ్లోకం మళ్ళీ రేపటి నుంచి తెలుసుకుందాం. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని తెలియజేసినటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ భగవత్ కృపాకటాక్షాలు, భాగవత మంగళాశాసనాలు కలగాలి అని ప్రమాణ విషయంలో ప్రార్థించుకుంటూ అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.